భగవద్గీత 10వ అధ్యాయం 30వ శ్లోకం ప్రహ్లాద శాస్త్ర దైత్యానం కాల కలయతామహం మృగాణం చ మృగేంద్రం వైనతేయస్య పక్షిణాం. అనువాదం: నేను దైత్యుల్లో భక్త ప్రహ్లాదుడును, అణుసు వారిలో కాలాన్ని, మృగముల్లో సింహాన్ని, పక్షుల్లో గరుత్మంతుడును అయినాను. చెప్పండి, నేను దైత్యుల్లో భక్త ప్రహ్లాదుడను, అణగదొక్కు వారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడును అయి ఉన్నాను. తాత్పర్యం: అక్కా చెల్లెండైన దితి మరియు అదితి, అదితి తనయులు దేవతలు ఆదిత్యులు కాగా, దితి తనయులు దైత్యులు రాక్షసులుగా పిలువబడ్డాడు. వారిలో ఆదిత్యులు దేవతలు భగవంతుని భక్తులు కాగా, దైత్యులు రాక్షసులు లేదా నాస్తికులేరు. ప్రహ్లాదుడు అట్టి రాక్షస కులంలో జన్మించిన చిన్నప్పటి నుంచి గొప్ప భక్తుడైను. తన భక్తి తత్పరత దైవీ గుణాల కారణంగా అతడు కృష్ణుని ప్రతినిధిగా రాక్షసుల్లో కూడా గుర్తింపబడినాడు. దండించువారు దమనమర్చుని అనేక పరిస్థితుల్లోన కాలాన్ని మాత్రం ఎవరు దాటలేరు. భౌతిక సంబంధాలు సమస్తము కాలం ద్వారా అణచబడుచున్నది కనుక అది కృష్ణునికి ప్రాతినిధ్యం వహించను. మృగముల్లో సింహము అతి భయంకరము మరియు శక్తివంతమైనది. అదేవిధంగా లక్షలాది పక్షి జాతుల్లో విష్ణువాహనమైన గరుడు అత్యంత ఘనుడు. ఓం అజ్ఞాన తిమిరాంతస్య జ్ఞానార్జన కళాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. అందరు చెప్పండి, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది ఘోర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇదానికి కొత్త సంవత్సరం సంబరాలు జరుపుకోవాల్సినటువంటి వాళ్ళు కృష్ణ భక్తులు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాన్ని భగవంతుడు చెప్పిన విధంగా బతికే వాళ్ళకి వస్తున్నటువంటి కాలం అనుకూలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి వాళ్ళ కాలాన్ని సదుపయోగం చేసుకుంటారు. కాబట్టి ఈ కొత్త సంవత్సరం మనం ఏదైనా సంబరాలు జరుపుకోవాలంటే దానికి కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు. ఒక సందర్భంలో చెప్పబడింది, మనం మందిరంలో కీర్తనలు చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాం, ఎవరైతే టీవీలు చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా టీవీలో ఇదే రకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి డ్యాన్స్ చేయడం అది అసభ్యమైనటువంటి మనకి పశు వికారాలు పుట్టే పద్ధతిలో అటువంటి డ్యాన్సులు మనం చూస్తూ ఉంటాం. కానీ ఎవరైతే భక్తులతో పాటు భగవంతుడి ముందు భగవంతుడి నామాల్ని భగవంతుడి మహిమల్ని కీర్తిస్తాం, ఎవరైతే నృత్యం చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు కాలప్రభావానికి వాళ్ళు లోనుగారంట. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో వాళ్ళకి కాలప్రభావం అనేటువంటిది వాళ్ళ మీద ఉండదు. మీరు అనుకోవచ్చు భక్తులైన వాళ్ళు భక్తులు కాని వాళ్ళు అందరికీ కూడా వయసు వస్తుంది కదా, మరి శాస్త్రాల్లో భక్తుల మీద కాలప్రభావం ఉండదు, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలా, లేదా శాస్త్రాలు ఏమైనా తప్పు చెబుతున్నాయా? శాస్త్రాలు తప్పు చెప్పే అవకాశం లేదు, దాన్ని మనం కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. దీర్ఘ కాలం అనేటువంటిది మనిషిని కబళిస్తుంది, మనకి కాల ప్రభావంలో మనకి పళ్ళు ఊడిపోవడం, మనకి నరాలు చచ్చుబడి కాళ్ళు వణకడం, మనకి చూపు మందగించి మనం కళ్ళద్దాలు పెట్టుకోవడం, లేదా మనకి జఠరాగిని ఆకలి మందగించి మనం తిన్నది జీర్ణం చేసుకోలేకపోవడం, ఎప్పుడైతే మనకి ఆకలి మందగిస్తూ ఉంటుందో మనం తెలుసుకోవాలంట. మనకి చావు దగ్గరికి వస్తున్నట్టంటే ఎవరికైతే వయసు వస్తున్నప్పుడు ఇంకా తిండి మీద ధ్యాస పోతుంది, ఎందుకంటే తిన్నది అరగదు తినలేము, మెల్లిగా తిండి తగ్గించేసుకోవడం ప్రారంభిస్తాం, అంటే మనకి చావు దగ్గరికి వస్తున్నట్టుగా లెక్క. అదే రకంగా ఎప్పుడైతే మనకి కాళ్ళు ఉడుకుతూ ఉంటాయో, మామూలుగా వయసు ఉన్నటువంటి వాడు గట్టిగా నడవగలుగుతారు, వయసు అయిపోతుంటే ఇంకా మనం నడిస్తే పడిపోతాం అన్నట్టుగా కదా, మూడో కర్ర సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉదాహరణలో చెప్పబడుతుంది కాలప్రభావం శరీరం మీద భక్తులు కానివ్వండి భక్తులు కాని వాళ్ళు శరీరం మీద కాలప్రభావం, కానీ మనకి రెండు శరీరాలు ఉన్నాయి, ఒకటి వచ్చి ఈ స్థూల శరీరం, రెండోది వచ్చి సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే మనస్సు. కాబట్టి ఎవరికైతే ఆధ్యాత్మిక ఎదురుబాటు లేదో, ఎవరికైతే భగవద్భక్తి లేదో, అటువంటి వాళ్ళు ఈ శరీరాన్ని చూసుకుని నేను ముసలాడు అవుతున్నాను, నాకు ఈ బలహీనతలు నన్ను కమ్ముకుంటున్నాయి, నాకు కళ్ళు మనకి కళ్ళలో మసకలు వస్తున్నాయి ఇట్లంతా, కానీ భక్తులైనటువంటి వాళ్ళు భగవన్నామం ద్వారా మంత్రం ద్వారా ఇప్పుడు మనస్సుని వాళ్ళు తాజాగా ఉంచుకోవడం కారణంగా వాళ్ళకి శరీర ప్రభావం అనేటువంటిది వాళ్ళకి అనిపించదు. శాస్త్రాలు ఇచ్చినటువంటి ఉదాహరణ ఒక పిల్లి, అది పిల్లి కూరని పట్టుకుంటుంది, పిల్లి ఎలకను కూడా పట్టుకుంటుంది కదా. పిల్లి ఎప్పుడైనా కోనలు పెట్టినప్పుడు పిల్లి జాతిలో ఉండేటువంటి లక్షణం తన పిల్లల్ని అది తన నోటితో పట్టుకుని పిల్లి గొంతు పట్టుకుని దాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. అదే పిల్లి నోట్లోకి అప్పుడప్పుడు అది ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు ఎలకని పట్టుకుంటుంది, అక్కడ పిల్లి కొన కూడా పిల్లి నోట్లోకి పోతుంది, తర్వాత ఎలక కూడా పిల్లి నోట్లోకి పోతుంది. కానీ పిల్లి కొనకి ఏం అనుభవం కలుగుతుంది, తల్లి పట్టుకున్నప్పుడు పూర్తిగా రక్షణ, ఇంకా నేను భయపడాల్సింది ఏం లేదు, నా తల్లి నన్ను చూసుకుంటాను. కానీ పెళ్లి నోట్లోకి వెళ్ళకపోయేపటికి ఇంక అయిపోయింది, అవుట్, నా ప్రాణం పోయింది, ఇంక నేను బతికే అవకాశం లేదు. అంత తేడా, అదే పెళ్ళి అదే నోరు, కానీ ఎలకకి ఇంక నా జీవితం అయిపోయింది, నా ప్రాణం పోయింది అనేటువంటి దడ పుట్టుకుంటుంది. కానీ పెళ్లి కొనకి ఎంతో ఆనందం, రక్షణ దానికి అనిపిస్తుంది. అదే రకంగా ఎవరైతే కృష్ణుణ్ణి ఎవరైతే సేవించుకుంటూ ఉంటారో, ఎవరైతే కృష్ణనామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకి చావు అంటే భయం ఉండదు, వాళ్ళ మీద కాల ప్రభావం ఉండదు. మామూలుగా మనం వయసులో ఉన్నప్పుడు మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం, గంతులు వేస్తూ ఉంటాం, పిల్లవాళ్ళు ఉన్నప్పుడు అమాయకుల్లో ఉంటాం, ముసలివాళ్ళు మూలబడి ఉంటాం. కానీ మన భక్తుల జీవితాన్ని చూసినట్లయితే వాళ్ళు జీవితం అంతా కూడా ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మీద కాల ప్రభావం లేదని చెప్పి. మనం భాగవతంలో ధ్రువ మహారాజు చరిత్ర మనం చూద్దాం. ధ్రువ మహారాజు ఆయన కేవలం 6 ఏళ్ళ వయస్సులోనే ఆయన భగవన్నామాన్ని 6 నెలలు పూర్తి ఏకాగ్రత జపం చేసి ఆయన గరుడ నారాయణ్ణి దర్శనం చేసుకుంటాడు ధ్రువుడు. అప్పుడు భగవంతుడు ఆయనకి ఆశీర్వాదిస్తాడు, ఏమని, నువ్వు నా దగ్గరికి వచ్చింది రాజ్యం కోసం వచ్చావు, ఇప్పుడు నువ్వు వద్దంటున్నావు, కానీ నేను నీకు ఆశీర్వాదిస్తున్నాను, నువ్వు ఈ సంసారంలో పెళ్లి చేసుకుని రాజ్యసుఖాలని అనుభవించి అయినా కూడా నీ మీద కాల ప్రభావం అనేది ఉండదు, ఈ రకంగా నువ్వు సుఖంగా బతికిన తర్వాత నువ్వు ఆఖరిలో నువ్వు నా దగ్గరికి చేరుకోగలుగుతావు. అంటే మనం సంసారంలో కూడా మనం సంసార సుఖాలు అనుభవిస్తున్నా కూడా మనకి నరాల బలహీనతలు కలగకుండా ఉండడం, లేదా మనకి మానసిక రోగాలు రాకుండా ఉండడం, లేదా మన భాగ్యం తరిగిపోకుండా ఉండడం, ఇటువంటి జీవితం కావాలంటే మనకి భగవంతుడి ఆశీర్వాదం కావాలా? మామూలుగా ప్రకృతి నియమం, ఎవరైతే శరీరాలతో భోగాలు అనుభవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు రోగాలు దుఃఖాలు పాలవుతారు. కృష్ణుడు భగవద్గీతలు చెందినట్టు ఏ సంస్పర్శ జా భోగ దుఃఖయోనయవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. బుద్ధిమంతుడైనటువంటి వాడు శరీర భోగాల ప్రతి అతను విముఖతను కలిగి ఉంటాడు, అతనికి తెలుసు. దీనివల్ల పూర్తిగా ఈ శరీరం గుల్లవుతుంది, ఈ శరీరం రోగాలు పాలవుతుంది. కానీ భగవంతుడు ఆయన కావాలంటే కదా, భగవంతుడు మనకు ఆశీర్వాదం ఇచ్చినట్లయితే మనకి ఏం కాదు. కాబట్టి మనం ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ లేదా ఐక అమోషికాలు మనకి దేనైతే మనం 4 పురుషార్థాలు అంటామో, ధర్మ అర్థ కామ మోక్షాలు మనకి అవన్నీ సమకూరాలంటే మనం కృష్ణుని ఆశ్రయించాలా. భగవద్గీతలో కృష్ణుడని యోగక్షేమాలు అంటున్నాడు. క్షేమం అంటే ఈ సంవత్సరాలు బతికినంతగానం మనం ఆరోగ్యంగా ఏం లోటు లేకుండా మనం ఎంతో తృప్తితో మనశ్శాంతితో బతకడం, దాన్ని క్షేమం అంటారు. తర్వాత యోగం అంటే మనకి భగవంతుడితో సంబంధం కలిగి ఉండడం. సో ధ్రువ మహారాజు ఆయన తల్లి చెబుతుంది కదా, తల్లి ధ్రువుడి తల్లి, నువ్వు భగవంతుడి నీ కోరికను తీర్చగలదు. ఆఖరి సమయంలో ధ్రువుడి శరీరం వదిలిపెట్టేప్పుడు అక్కడ ఆయన కాలపురుషుడు వస్తాడు అక్కడికి. కాలపురుషుడు తల మీద ధ్రువుడు కాలు పెట్టి ఆయన పుష్పకమానులు ఎగురుతాడు. ఆయన తీరంగా భగవద్భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ జోలికి యముడు రాడన్నారు. అజామిరుడి స్టోరీలో కూడా ఎందుకంటే అజామిరుడు ఆయన బ్రాహ్మణుడిగా పుట్టినా కూడా దుర్జనుల సాంగత్యంలో ఆయనకి మనం చెప్పుకునేటువంటి చెడు అలవాట్లన్నీ కూడా అంటుకుంటాయి అజామిరుడికి. దానివల్ల ఎన్నో పాప కృత్యాలు చేస్తాడు ఆయన. కానీ తన ఒక కొడుకు పేరు నారాయణ అని పెట్టుకుంటాడు. ఆఖరి సమయంలో ఆయన చేసినటువంటి పాపాలకు కారణంగా యమదూతలు చనిపోయేప్పుడు ముగ్గురు యమదూతలు వస్తారంట. మనం చేసినటువంటి శారీరక పాపాలని, మనం చేసినటువంటి వాచిక పాపాలు, మన మాటలతో ఎలా ఇతరులు మనం అవమానం చేస్తూ ఉంటాం, మనం ఎవరిని సతాయిస్తూ ఉంటాం, ఇబ్బంది పెడుతూ ఉంటాం, దానికి అదేవిధంగా మనస్సుతో చేసినటువంటి పాపాలు, మనం ఇతరుల గురించి చెడు కోరుకోవడం, ఇట్లాంటి ఇతరుల గురించి మనం ఈర్ష్యపడడం, ఇట్లాంటి పనులన్నీ కూడా ఇటు మనం చేసేటువంటి మనస్సుతోటి వాక్తోటి శరీరంతో చేసే పాపాలన్నింటికి వాళ్ళు మనకి దండన విధించడానికి, శిక్ష చేయడానికి ముగ్గురు యమదూతలు వచ్చి మనం పట్టుకుపోతానండి. అజామిరుడు ఆయన ఆకర్షణలో ఈ ముగ్గురు యమదూతలు చూస్తేనే మనకి ఒంటెలు దడికే వచ్చేట్టుగా అంత భయంకరంగా ఉంటారు. దడబుట్టుకుంటుగా దడబుట్టి మనకి షాక్ వచ్చి కింద పడిపోతాం ఎప్పుడైనా, అంటగా మనస్సును చెల్లింపు చేసేటువంటి పరిస్థితి. ఏమన్నా తలకాయలు పాలు కొట్టేసి కళ్ళు చేతులు ఇరుగు కొడుతుంటే చూడంగానే మామూలు మనుషులు కదా, దాన్ని చూడంగానే వాళ్ళ మనసు వికలంగా తయారు. అట్లా ఈ యమదూతలు అతి భయంకరంగా ఉంటారు. వాళ్ళు చూడంగానే వాళ్ళు మనల్ని ఒంటి మీద చేయకుండా మన ప్రాణాలు పోయినంత పని అవుతుంది. యమదూతులు వాళ్ళని చూడగానే ఆయన తనకి అతి ప్రేమ ఉన్నట్టు ఆఖరి కొడుకు ఆయన పొరపాటున కొడుకు పేరు నారాయణని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన పుట్టిన బ్రాహ్మణ కులంలో కాబట్టి చిన్నప్పుడు తల్లిదండ్రులు బాగానే ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఆ సంస్కారం వల్ల చిన్నప్పుడు అజామిరుడు బాగానే తెల్లవారుజాము లేవడం, శాస్త్రాలు చదవడం, తర్వాత భగవంతుని ఆరాధించడం, తర్వాత ఈ రకంగా మంచి గుణాలు కలిగి ఉండేటువంటి, తర్వాత అతను ఈ కామవాసనకు గురయ్యి, తర్వాత తన క్రమశిక్షణ అంతా పోగొట్టుకుని, తర్వాత ఈ స్త్రీ సాంగత్యం స్త్రీని సుఖపడడం కోసం అన్యాయాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, దొంగతనాలు చేయడం, హత్యలు చేయడం, ఇవన్నీ చేసి కుటుంబ సుఖం కోసం ఆయన అందుకని చెప్పి యమదూతలు వస్తాడు. కానీ ఆయన బాల్యంలో పెళ్లి కాకుండా ఉన్నప్పుడు చేసినటువంటి చక్కటి జీవితంలో ఆయనకి అట్లాగే తెలియకుండా నారాయణ అని పేరు పెడతాడు కొడుకు. దానివల్ల కొడుకు నారాయణ నారాయణ పిలుస్తుంటే ఆ టైంలో ఆయనకు చావు వస్తుంది. ఆ చనిపోయిన టైంలో నారాయణ అన్న వల్ల ఆయన అన్ని పాపాల నుంచి ముక్తి, మళ్ళీ మానవ జన్మ పొంది ఆయన హరిద్వారం ఇక్కడికి వెళ్ళి జాగ్రత్తగా బతికి మళ్ళీ జన్మ మృత్యు బంధం నుంచి బయటపడతాడు. ఆ సందర్భంలో మొదట యమదూతలు వస్తారు అక్కడికి, ముగ్గురు యమదూతలు. కానీ ఆయన నారాయణ అన్నాడు కాబట్టి వెంటనే ఎంతో సుందరమైనటువంటి విష్ణుదూతలు, ఇద్దరు విష్ణుదూతలు వస్తారు. వాళ్ళు వచ్చి యమదూతల్ని తరివేయడం ప్రారంభిస్తారు. అజామిరుడు ఎంత గమనిస్తూ ఉంటాడు ఆయన విష్ణుదూతల్ని యమదూతల్ని. ఇంతవరకు యమదూతలను ఆపిన వాళ్ళు ఎవరూ లేరు, మామూలుగా యమదూతల నుంచి వాళ్ళు పనిచేసుకుని పోతూ ఉంటారు. కానీ ఇక్కడ స్పెషల్ సిచ్యువేషన్, ఆయన నారాయణ అన్నాడు ఆయన. అందుకని చెప్పి విష్ణుదూతలు వస్తారు. విష్ణుదూతలు వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య వార్తాలాపం జరుగుతుంది. అదంతా అజామిరుడు వింటాడు. దానిలో ఏమంటారు, ధర్మం అంటే ఏంటి కదా, దానిలో అంటాడు ధర్మం అంటే ఆయన ఏదో ఒక రకంగా మనిషి భగవంతుడి ఆదేశాలని పాటించడము, తెలుసా తెలియకో, మనిషి తెలుసా తెలియకో మనం కృష్ణనామాన్ని ఉచ్చరించడం, మనిషి ఏదో ఒక సమయంలో జీవితంలో అతను భగవంతుడిని పిలవడం కదా, మనకి భరించలేని కష్టం వచ్చినప్పుడు తరగా మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం అవుతుంది. కాబట్టి యమదూతలు అంటారు ఈయన ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు కానీ భగవంతుడి ఏర్పాటు వల్ల ఈయన నారాయణ అన్నాడు, నారాయణ అనగానే ఆయన అన్ని పాపాల నుంచి ముక్తులైనాడు. కాబట్టి ఈయన యమలోకానికి పోవాల్సిన అవసరం లేదు, చిత్రగుప్తుడి దగ్గరికి యమలోకానికి పోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఆయన అంటాడు యమదూతులు వెళ్ళి ఇంతవరకు యమరాజు దగ్గరికి వెళ్తారు, ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను, ఎప్పుడు మీ పరిస్థితి చూడలేదు, దగదగ మెరుస్తున్నటువంటి నాలుగు భుజాలు ఉండేటువంటి శ్యామవర్ణం కలిగినటువంటి వ్యక్తులు వచ్చి మమ్మల్ని తరివేశారు, వాళ్ళు దాటికి మేము తట్టుకోలేకపోయాము, వాళ్ళు మీకు ధర్మం తెలుసా, వెళ్ళి మీ యజమాని కదా యమదూతలకి యజమాని యమరాజు, మీరు వెళ్ళి అడగండి అని చెప్పి అంటే అప్పుడు యమరాజు ఆయన ఇదే చెప్తాడు, ఎవరి నోటి నుంచి అయితే భగవన్ నామం జీవితకాలంలో రాలేదో, ఎవరైతే ఎవరి మనస్సు అయితే భగవంతుడి చింతన చేయలేదు, ఎవరైతే వాళ్ళ జీవితంలో భగవంతుడికి సేవ చేయలేదు, ఎవరైతే భగవంతుడి ముందు తలవకి ప్రణామాలు చేయలేదు అని అంటాడు, తలని భగవంతుడి ముందు మోకరిల్లి ప్రణామాలు చేయడం, నోటితో భగవన్ నామాన్ని ఉచ్చరించడం, మనసులో భగవంతుడి చింతన చేయడం, తర్వాత భగవంతుని ఆరాధించడం, ఎవరైతే ఈ పనులు చేయలేదో వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి, కానీ ఎవరైతే ఈ పని చేశారో తెలుసో తెలియకో వాళ్ళ మీద నా కంట్రోల్ ఉండదు. మీరు వినే ఉంటారు ఒక పాపిస్ట్ వ్యక్తి అన్ని పాడి పనులు చేసి తాగుబోతాయి, ఆయన బజార్లో తూలుతో తూలుతో నడుస్తూ ఉంటాడు, ఆయన చావు ఒక ఆంబోతు, ఆంబోతు వచ్చి పొట్టలో కొమ్ములతో కొట్టి పడగొట్టి చనిపోయి అతను చావు రాసి పెట్టింది, వచ్చి నిజంగా ఆంబోతు వచ్చి ఆయన పొట్టలో పడుతుంది కొమ్ములతో, పొట్ట పగులుతుంది కింద పడిపోతాడు, కానీ పడి తల్లి పొరపాటున ఆయన సేవ ఆగిన చోట అక్కడ తులసి మొక్క ఉంటుంది, ఆయన శరీరం తులసి మొక్క తగ్గుతుంది. మామూలుగానే యమదూతలు వస్తారు, యమదూతలు అక్కడ కూడా వచ్చి విష్ణుదూతలు తరిగేస్తాడు, ఏది నేను జీవితంలో ఎప్పుడు కూడా ఒక పుణ్యకార్యం చేయలేదు, మీరు ఇతను రక్షించడానికి ఎందుకు వచ్చారండి అంటే వాళ్ళు చూపిస్తారు తులసి టచ్లో ఉన్నాడు అంటే ఇతను పాపాలన్నీ నుంచి ముక్తాయి, మనకి తెలియదు ఇవన్నీ కూడా ధర్మంలో ఉండే మెలుకులు, మనం మరీ మోటు బుద్ధులు కలిగి ఈ రోజుల్లో ఇది భగవన్ హరే కృష్ణ హరే రామ అంటే అన్ని తులసి మొక్కను పూజించుకుంటే ఉంది ఇట్లంతా, కానీ నిజానికి ఇవి చేస్తూ ఉంటే మెల్లిగా ప్రభుపాద స్వామి ఆయన ఏం చేశాడు ప్రపంచంలో ఆయన వెళ్ళి జనాల చేత భగవన్ అనిపించాడు, వాళ్ళ చేత తులసి పూజలు చేయించాడు, దానివల్ల ఇప్పుడు వాళ్ళు ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా వాళ్ళు భక్తుల్లాగా బతుకుతున్నారు. కానీ మొదట్లో మనకు అట్లా అనిపించవచ్చు కానీ శాస్త్రాల్లో వీటి మహిమ ఎంత చెప్పబడింది, మనం కొద్ది గొప్ప దీన్ని సంపర్కంలోకి వచ్చినట్లయితే మనలో ఉండేటువంటి పాపపు రాసత్తు కూడా భస్మమైపోయి మన యొక్క ధార్మిక జీవితం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఈ రకంగా ఆధ్యాత్మిక జీవితానికి ప్రారంభం భగవన్ నామం, మధ్యలో భగవన్ నామం, ఆఖరిలో భగవన్ నామం, అంటే మనం భగవన్ నామం జపం చేయడం ప్రారంభిస్తే మన పాప జీవితం అది కూలిపోవడం ప్రారంభమవుతుంది, మెల్లిగా మనకి భగవతత్వం అనేది అర్థం అవ్వడం ప్రారంభమవుతుంది, తర్వాత మనం ఇంకా భగవన్ నామం అంటుంటే మన ఇంకా ఆకర్షణ మనకి దానిలో ఆనందం కలుగుతూ ఉంటుంది, అప్పుడు మనం ఎలాంటి సిగ్గు సంకోచం లేకుండా మనం ఎంతో గర్వంగా భగవన్నామం అనడానికి మనం తయారవుతాం. అంటే భగవన్నామం మనకి అన్ని అవస్థల్లో కూడా మనల్ని పాప జీవితం నుంచి మనల్ని మంచి జీవితానికి తీసుకొచ్చి ఆ తర్వాత మనల్ని ఒక భగవంతుడి భక్తుడిగా మనం తీర్చిదిద్దుతుంది. మనం దాన్ని వదిలిపెట్టకుండా ఉంటే ఈ రకంగా శాస్త్రాల్లో అనేకమైన ఉదాహరణమే. ఏ రకంగా వ్యక్తులు వాళ్ళు కాల ప్రభావం నుంచి భగవత్ చింతన ద్వారా బయటపడ్డారు. చాణక్య పద్ధతిలో ఒక శ్లోకంలో అంటాడు ఆయన, జీవితంలో మనం ఏదైనా కూడా కొంతమంది సాధించవచ్చు కానీ పోయినటువంటి కాలాన్ని మనం, మీరు అడిగారు అనుకోండి, నేను కోట్లు కోట్లు ఖర్చు పెడతా, సమయాన్ని ఒక క్షణం వెనక్కి తిప్పండి, వీలు కాదు, మనం ఏదైనా చేయగలుగుతాం కానీ గడిచిపోయినటువంటి కాలాన్ని మనం వెనక్కి తీసుకురావడం అనేటువంటిది అది వీలు కాదు. కాబట్టి చాణక్య పండు అంటాడు, బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం చేసినా చేయకపోయినా కూడా మనం భగవంతుడి చింతన మాత్రం చేస్తూ ఉండాలా, ఎందుకంటే మానవ జన్మ యొక్క ఉద్దేశం మనం భగవత్ ప్రాప్తిని పొందాలా, మనం భగవంతుని పొందాలా. నిజానికి మనం భగవంతుని భక్తి చేస్తూ ఉంటే మిగతావన్నీ కూడా సర్దుబాటు అవుతాయి, మిగతావన్నీ కూడా మనకి మామూలుగా అందరూ అనుకుంటూ ఉంటే మనం కష్టపడి పనిచేస్తే మనం ఇట్లా చేస్తే అట్లా చేస్తే, కానీ మనం కొద్దిగా కూడా మన కర్మలు మనం మార్చుకోలే ఉంటాం. మన కర్మలు ఏమైనా మారగలిగితే భగవన్ నామంతో మారుతాయి. అట్లా కానట్లయితే ఏది కావాలో, ఏ క్షణానికి ఏది కావాలో అది అవక తప్పదు. మన ఏవేవో నమ్ముకుని ఉంటాం మనం, నాకింత పలుకు పడింది, నాకింత డబ్బు ఉంది, కానీ అవి ఎందుకు కూడా కొరగవు. కానీ చూడటానికి భక్తులకి వాళ్ళకి పలుకు పడలేకపోవచ్చు, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఏదైనా సమయానికి ఏదైనా కావాలంటే అది ఆ సమయం రాగానే వెంటనే దానికి ఏర్పాటు జరిగి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుపాద సార్ అన్నారు, ఆయన భక్తులు అద్భుతాలు ఏం చేయరు కానీ భక్తి చేసే వాడి చుట్టూ ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అంటే. భక్తులు చూడడానికి ఆయన భగవన్నామని జపం చేసుకుంటూ ఉంటాడు, అయిపోతే అద్భుతం ఏం కాదు ఇది. కానీ మనం వాళ్ళ జీవితాలు చూస్తూ ఉంటే అంటే భగవంతుడి యొక్క ఏర్పడింది. అంటే మానవులంతా కూడా ప్రభుపాద ఈ హరే కృష్ణ మంత్ర యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఆయన అంటాడు, మనం భగవన్నామాన్ని ఎవరైనా పిల్లవాడు కదా, పిల్లవాళ్ళు అమాయకులు ఉంటారు, వాళ్ళు అమ్మ అమ్మ అని చెప్పి వాళ్ళు మిగతాదంతా తల్లి చూసుకుంటుంది, పిల్లవాడు ఏడవడం చేయాలా మిగతా తల్లి దగ్గర అంతా చూసుకుంటుంది. అదే రకంగా ఈ మనకు అంత చిక్కనటువంటి ఈ విశాల ప్రపంచంలో ఎంతో దుఃఖదాయకమైనటువంటి ఈ సంసార సముద్రంలో మన ప్రయత్నాలతో మనం ఏం చేసుకుని సుఖపడగలము, మన తెలివితేటలు మన ప్రయత్నాలు కానీ ఆఖరికి నా ప్రయత్నం వల్ల నేను సుఖపడే అవకాశం లేదు, నేను భగవన్ నామాన్ని నమ్ముకోవాలా, అప్పుడు మనకి తెలివితేటలు మనకి బాగా పనిచేసినట్లు లెక్క. ఎవరైతే ఈ నిర్ణయానికి వస్తారో వాళ్ళు బుద్ధిమంతులైనట్లు లెక్క. ఈ రకంగా తెలివితేటలు అంటే మనం తెలుసుకోగలగాల. ఒక చిన్న స్టోరీ కూడా ప్రభుపాద చెప్పినాడు. ఒకసారి ఆయన ఒక శిష్యుడు, ఒక ఆయన ఒక పెద్ద మందిరాన్ని కట్టాడు. తర్వాత రథయాత్ర ఊరంతా అదిరిపోయేట్టుగా పెద్ద రథయాత్ర, జగన్నాథ రథయాత్ర. ఆయన ఏం ప్లాన్ లేచాడో ఏం చేశాడో మొత్తానికి ఊరంతా కథలు వచ్చింది, అందరి మాట అదే మాట జగన్నాథ రథయాత్ర. ఆయన నేను ఇంత బ్రహ్మాండ రథయాత్ర తీశాను అంటే ప్రభుపాద చూశాడు, చెప్పాను కదా అది భక్తుల చుట్టూ అద్భుతాలు అవుతూ ఉంటాయి కానీ దానికి కారణం మనం కాదు, భక్తులకి గుర్తింపు వేయడానికి భగవంతుడు అప్పుడప్పుడు అవకాశం ఇట్లాంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి భక్తులు వాళ్ళ చేతుల ద్వారా ఏది జరిగినా కూడా వాళ్ళు వినయంగానే ఉంటారు, ఇక్కడ నేను చేసింది ఎవరిది ఇదంతా కూడా నేను భగవన్ నామం అంటే భగవంతుడు ఇదంతా కూడా చేస్తున్నాడు. ఒక హిందీ భజన ఉంది, చేసేదంతా భగవంతుడు అయితే అప్పుడు మనం ఈ స్వాముల్ని వీళ్ళని మీరు ఎంత గొప్ప పని చేశారు ఇట్లా అంటూ ఉంటాం. నిజానికి చేసేది భగవంతుడు, కానీ గుర్తింపు వచ్చేటువంటి భక్తులకి అది భగవంతుడి ఏర్పాట్లాగా. బట్ ప్రభుపాద ఆయనకు నచ్చలేదు, గురువు గారే ఉన్నారు కానీ శిష్యుడికి అంత పెద్ద పని చేసిన ఆయన పిలిచాడు. పిలిచి ప్రభుపాద నీ పేరేంటి ఆయన తమాలకృష్ణ మహారాజు ఆయన పేరు, చాలా ప్రభుపాద సన్యాస శిష్యుడు తమాలకృష్ణ అని అన్నాడు. తర్వాత ప్రభుపాద ఏమన్నాడు ఆయన, మన మందిరంలో ఎంతమంది భక్తులు ఉన్నారంట ఉన్నారనుకుంటున్నాను అన్నాడు. మన మందిరంలో 30 మంది దాకా భక్తులు ఉన్నారు. ఓహో, 30 మందిలో తమాలకృష్ణ ఒకడు అనమాట. ఆ తర్వాత ఆయన అన్నాడు, మన ఊళ్ళో ఎంతమంది జనాలు ఉన్నారు అంటే ఒక 3 లక్షల మంది అనొచ్చు. అంటే ప్రభుపాద 3 లక్షల మంది తమాలకృష్ణ ఒకడు అనమాట. ఆ తర్వాత ఇట్లాంటి ఊళ్ళు మన దేశంలో ఎన్నున్నాయి, ఇట్లా నెల్లూరు లాంటి ఊళ్ళు ఎన్నున్నాయి దేశంలో, లెక్కలే మనం పెట్టాం. 3 లక్షల పట్టణాలు ఏమైనా ఉండొచ్చు అంటే అన్నాడు. అంటే 3 లక్షల పట్టణాల్లో ఎంతమంది జనాభా ఉంటారు, వాళ్ళలో ఈ తమాలకృష్ణ ఒకడు, ఇట్లాంటి దేశాలు ఎన్నున్నాయి ప్రపంచంలో, దేశాలు 300-400 దేశాలు ఉన్నాయి, ఇంతమంది జనాల మధ్యలో ఈ తమాలకృష్ణ ఒకడు ఉన్నాడు. అయితే ఆయన అన్నాడు, ఈ భూమి ఈ సృష్టిలో ఉండేటువంటి లోకాల్లో ఈ భూమి ఎంత ఇది కదా, లెక్కల కోట్లాది కోట్ల గ్రహాలు ఉన్నాయి, వాటి భూమి ఒక ఆవగింజ లాంటిది. దానిలో ఆయన అన్నాడు, ఇంత ఈ కోటాను కోట్ల గ్రహాల మధ్యలో ఈ భూమి అనేటువంటి ఒక ఆవగింజ ఉంది. ఆ భూమి అనేటువంటి ఆవగింజలో భారతదేశం అనేటువంటి ఒక చిన్న మత్స ఉంది. ఆ మత్స్సులో దానిలోని లక్షలాది ఈ పట్టణాలు అంటే అన్నాడు, అసలు నీకు ఏమన్నా ఐడెంటిటీ అనేది ఏమన్నా ఉంది అంటే ఆయన అన్నది అంతా కూడా కృష్ణుడే, మనం కేవలం భగవన్నామము అనుకునేటువంటి అవకాశం మనకు దొరికింది, తెలుసా తెలియక మనకు భగవన్నామంటే నమ్మకం కలిగింది, ఇది చాలా గొప్ప విషయం. మనం భగవన్నామం అనుకుంటూ పోతూ ఉంటుంది మన జీవితంలో, అంటే ఏం జరుగుతుంది, నేను నాది మనం అనాల్సినటువంటి అవసరం లేదు. ఈ రకం మనుషులు కాలాన్ని గుర్తించాలా, ఎంతమంది మనలాంటి వాళ్ళు వచ్చారు, ఎంతమంది మనకంటే పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడికి పోయినారు, అంత కూడా కాల ప్రవాహంలో కొట్టుకొని పోయినారు, లేదా కాలగతిలో వాళ్ళు మట్టిలో కలిసిపోయినారు. కేవలం మనిషి ఆలోచించాల్సిందే నాకు చాలా క్షణికమైనటువంటి క్షణభంగరం అంటారు కదా, దేహీనాం క్షణభంగరం, నీటి మీద బుడగలాంటిదండి మానవ జన్మ. కాబట్టి మానవ జీవితంలో మనిషి ఆయన ఏ పని చేయడం ముఖ్యమైనటువంటి పని, వాట్ ఈస్ ది టాప్ ప్రయారిటీ. మనకి ఎవరిని అడిగారంటే ఈరోజు రాత్రి మనకి చావు వచ్చేట్లయితే అతి ముఖ్యమైనటువంటి పని దేన్ని నువ్వు భావిస్తావు అంటే మనం ఆలోచించాలా, నేను ఈరోజు రాత్రి చనిపోతుంది ఇంక నాకేం కావాలా, అప్పుడు మనకి గుర్తు వస్తుంది నిజానికి మనకు కావాల్సింది భగవంతుడు. ఇట్లా ఒక రాజు ఆయన అడిగినాడు, సాయం ఇట్లాంటి ప్రవచనాలు ఏమైనా వింటూ ఉంటాము, మేము తత్వోపదేశాలు నేర్చుకుంటూ ఉంటాము కానీ మనసు మాత్రం దేవుడి మీద పోవటం లేదు, ఏం చేయాలా అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆ స్వామి అన్నాడు, ఆల్రైట్ నువ్వు ఏం చేయాలో నీకు తెలిసేట్టు నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత ఆయన వేషం మార్చుకుని 2-3 రోజుల తర్వాత ఒక జ్యోతిష్కుడిలాగా అదే రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈయనకి గొప్ప పేరు ఉంది జ్యోతిష్యుడిగా, అంటే ఈయన భవిష్యత్తు గురించి చెబుతాడు. రాజుగారు కూర్చోబెట్టి అడిగాడు, అన్నట్టుగా కొద్ది క్షణాలు గమనండి చెప్పాలా వద్ద అన్నట్టుగా అంటే రాదంటాడు. నువ్వు భయపడాల్సిందే లేదు, నువ్వు జ్యోతిష్యుడి, నీ శాస్త్రం అనుసారం ఏం విషయం ఉందో చెప్పు అంటాడు. అంటే అని అంటాడు, మీకు వారం రోజుల్లో మీకు సావు రాసి పెట్టింది, ఈరోజు నుంచి 8వ రోజుకి మీరు మీ శరీరం ముగుస్తుంది. ఇంకా అది విన్నప్పటి నుంచి రాజుగారు ఇంకా నిద్రలా, తిండి మీద ఇంట్రెస్ట్లా, ఆయన ఈ రాజ వైభవాల మీద ఇంట్రెస్ట్లా ఆయన కూర్చొని ఇంకా ఒకరోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, 4 అవి మెల్లిగా 6వ రోజు మళ్ళీ ఆ స్వామి మన మామూలుగా స్వామిలోకి వచ్చి ఏమయ్య ఎట్లా ఉన్నావా అని అడుగుతాడు. అంటే ఆయన అంటాడు, నాకు భగవంతుడు తప్ప నాకేం కనిపించడం లేదు, నేను ఎల్లుండి పోవాలంటే నేను ఒక జ్యోతిష్యుడు చెప్పినాడు. అంటే అప్పుడు అన్నాడు, అర్థమైంది ఇప్పుడు నీకు, మనం చావును గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈ సంసారంలో ఈ పిచ్చి పిచ్చి పనులు, తర్వాత ఈ రకంగా సంసార పనులు కొంత ఉత్సాహం కాకుండా మనం దేన్ని మనం ముఖ్యమైనటువంటి పనిగా పెట్టుకుని మిగతా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అదే రకంగా ఇంకొక రాజుగారు ఆయన అడిగినాడు తన సభలో ఉండేటువంటి పండితుడిని, ఈ మనసు అనేటువంటిది ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది, ఏదైనా మనకి అనుకున్నట్టుగా పని అయినట్లయితే నేను చేశాను నేను చేశాను అనే గర్వం వస్తుంది, తర్వాత పలానా పని కావాలి కావాలని చేసినప్పుడు అది కానట్లయితే మనకి ఒక రకంగా డిప్రెషన్, మనకి జీవితం అంతా కూడా నిరాశగా తయారవుతుంది. కానీ పనులు అవుతాయో లేదు మన చేతిలో లేదు, మరి మనసును మనం ఎట్లా సరి చేసుకోవాలా అంటే అప్పుడు ఆయన ఏం చేశాడు, నువ్వు జీవితంలో మనం అనుకున్నట్టుగా పనులు కావట్లేదు, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్, మనిషి ఏంటంటే ఊహించుకుంటూ ఉంటాడు కానీ పనులు లేదా జీవితంలో పరిస్థితులు భగవంతుని ఏర్పాటు ప్రకారం ఎట్లా కావాలో అట్లా అవుతూ ఉంటాయి. కానీ రాజు జరుగుతున్న పరిస్థితులు పని కాకపోతే ఆయన నిరాశకులు ఉండడం, పని అయినట్లయితే గర్వాన్ని పొందడం, ఆయన అడిగినాడు స్వామి, స్వామి దీని నుంచి బయటపడేటువంటి పద్ధతి ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు మామూలుగా అందరికీ సహజం మనకు అనుకూలమైనటువంటి వార్త విన్నప్పుడు మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది, మనకి ప్రతికూలమైనటువంటి కబురు విన్నప్పుడు మనం ఎంత దాచుకుందామని కూడా మొహంలో కనబడి ఏమైనా చూడగానే కొద్ది తెలుస్తుంది అతనికి ఏదో కోరనటువంటిది ఏదో చెడు జరిగిందని చెప్పి మొహం చూడగానే మన శరీరంలో ఆ ఉద్రేకాలు మారుతూ ఉంటాయి. అందుకని రాజు చక్కగానే ప్రశ్న అడిగాడు ఏదైనా నిజానికి ఏదైనా ఉందని. దానికి కూడా ఆయన స్వామి ఒక కాగితం మీద ఆయన ఏం రాసిస్తాడు, ఒకటి రాసిస్తాడు, ఒకటి రాసిచ్చి నువ్వు గర్వానికి లోనవుతున్నప్పుడు కానీ నువ్వు నిరాశకు లోనవుతున్నప్పుడు కానీ నేను రాసిచ్చినటువంటి కాగితాన్ని ఒకసారి చూస్తూ ఉండు, అది చూడగానే నీ పరిస్థితి వెంటనే మారిపోతుందని చెప్పి ఆయన కాగితం మీద ఏం రాసిచ్చాను నువ్వు ఊహించుకోవచ్చు. ఆయన రాసిచ్చాడు, ఒకసారి ఆయన అనుకున్నట్టుగా పరాయి దేశాన్ని యుద్ధం అయినప్పుడు గెలిచి వచ్చాడు, ఆ రాజ్యం కూడా సొంతమైంది, ఆయన విజయానికి విజయవంతుడైనాడు. అప్పుడు ఆయన గుర్తొచ్చింది, స్వామి కాగితం చూసుకోమన్నాడు, కాగితం తీశాడు, అది చూడగానే ఆయనకుంటే గర్వంతో పోయింది. అతను అదే రకంగా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత వారం 10 రోజుల తర్వాత వాళ్ళ తండ్రి చనిపోయినాడు, ఎవరైతే జన్మనిచ్చాడో రాజ్యాన్ని వారసుడు చేశాడు ఆయన అంతా కూడా జీవితం అంతా కూడా చీకట్లాగా తయారైంది తండ్రిని పోగొట్టుకుని. మళ్ళీ గుర్తొచ్చింది ఆయన చాలా కాగితం తీసుకున్నాడు, కాగితం చూడగానే ఆయన మళ్ళీ మనసు మారింది, ఆయన ధైర్యం కలిగింది, తర్వాత ఉత్సాహంగా ఆ కాగితం మీద ఏం రాసిందంట, దిస్ టూ విల్ కమ్ టు ప్యాస్, ఈ పరిస్థితి ఇలాగే ఉండబోటం లేదు అని అంతే జీవితంలో ఈరోజు గెలుపు అయిపోయింది, నెక్స్ట్ టైం వస్తుంది. పరిస్థితి ఇది ఇలాగే ఉండబోటం లేదు, లేదా దిస్ టు విల్ కమ్ టు ప్యాస్ అని దాని మీద ఇంగ్లీష్లో రాసింది. కాబట్టి ఆయన గెలుపు రంగం చూడగానే ఇప్పుడు నీకు గెలుపు వచ్చింది కానీ రేపు అవుతుంది మళ్ళీ ఇంకోటి పోయింది, ఆ గర్వం అంతా కూడా పోయింది. అదే రకంగా ఆయనకి దుఃఖం కలిగించే పరిస్థితి చూడగానే ఈరోజు దుఃఖం వచ్చింది రేపు నువ్వు ఇట్లా ఉండు మళ్ళీ రేపు నీకు పరిస్థితులు మారిపోవచ్చు ఉత్సాహం. కాబట్టి మనిషి ఈ సంసారంలో భగవంతుడిని మనం గురువు దగ్గరికి వెళ్ళినట్లయితే అని అన్నాడు ప్రభుపాద స్వామి భాగవతంకి 7వ స్కందంలో ఈ చెబుతూ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ప్రభుపాద దాంట్లో వ్యాఖ్యానం చేస్తానంటాడు. భక్తుడైనటువంటి వాడికి భగవంతుడు రక్షించేటువంటి వాడు కదా, అక్కడ కనిపిస్తుంది ప్రహ్లాదుడు కనిపిస్తున్నటువంటిది నరసింహస్వామి, అక్కడ హిరణ్యకశిపుడికి కనిపిస్తున్నటువంటిది కూడా నరసింహస్వామి కదా. హిరణ్యకశిపుడు నరసింహస్వామిని చూస్తున్నాడు, ప్రహ్లాదుడు నరసింహస్వామిని చూస్తున్నాడు. కానీ హిరణ్యకశిపుడికి ఆయన అనుకున్నాడు నన్ను చంపేవాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే రాత్రి తాగకూడదు, పగలు తాగకూడదు, జంతువుల ద్వారా తాగకూడదు, మనుషుల ద్వారా తాగకూడదు, ఆయుధాల ద్వారా తాగకూడదు, నేను ఆకాశంలో తాగకూడదు, నేను నేల మీద తాగకూడదు, ఇంట్లో తాగకూడదు, బయట తాగకూడదు, చనిపోయేటువంటి అవకాశం కనిపించలే ఆయన అనుకున్నాడు ఇంక నాకు చావలేదని. కానీ భగవంతుడు అతి విచిత్రమైనటువంటి రూపంలో ఈ షరతులన్నింటినీ కూడా భగవంతుడు ఉల్లంఘిస్తూ ఒక రూపాన్ని తీసుకున్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ రూపం చూడంగానే ఈయన మనిషి కాదు, పశువు కాదు, ఇది రాత్రి కాదు, ఇది పగలు కాదు అయిపోయింది, అంటే ఈ పరిస్థితి నేను చావాలి అంటే నరసింహస్వామి చూడంగానే మృత్యు కనిపించింది ఆయనకి. కానీ ప్రహ్లాదుడు బాలుడు కానీ నరసింహస్వామి చూడంగానే ఎందుకంటే దేవుడిని చూస్తున్నాడు, నా దేవుడు ప్రత్యక్షంగా నన్ను కాపాడడానికి వచ్చాడు. కాబట్టి ఎవరైతే భగవంతుడిని కృష్ణుడిని ఎవరైతే మర్చిపోకుండా ఉంటారో, ఎవరైతే ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని కాలం తాకదు. అటువంటి వాళ్ళు వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకుంటూ వాళ్ళు సంతోషంగా మీకు చెప్పినట్టుగా భక్తి చేయనటువంటి వాళ్ళు చనిపోతుంటే వాళ్ళకి బెంబేలు పడిపోతారు, వచ్చే జన్మ కుక్క జన్మ, వచ్చే జన్మ నరకమా, మన యమదూతను చూడాలా. కానీ భక్తి చేసుకున్నటువంటి వాడు అతను భగవంతుని నియమాలను పాటిస్తున్నాడు, అతను భగవంతుని పొందడం జీవితం లక్ష్యంగా పెట్టుకున్నాడు, అంటే అతని మరణకాలం వచ్చింది. అందుకే ఎవరైనా పరీక్ష గట్టిగా తయారైనట్లయితే వాళ్ళు కాంపిటేటివ్ ఎదురు చూస్తూ ఉంటారు, ఏం తయారు కానీ పరీక్షలు వస్తే ఇంకా అందరికీ తెలిసిపోతుంది ఫెయిల్ అవుతాయని పరీక్ష రానంత వరకు ఇద్దరు కాలర్లు ఎగరేసి తిరుగుతూ ఉంటాడు. పరీక్ష వచ్చేది తయారైన వాడు వాడు కాంపిటేటివ్గా పోటీకి రెడీగా ఉంటాడు, తయారు కానటువంటి వాడు ఆయన డీలా పడిపోతాడు, ఎందుకంటే ఏ పరీక్షని అతను ప్యాస్ అయ్యే అవకాశం లేదు కాబట్టి. కాబట్టి మానవ జీవితంలో అసలు పరీక్ష వచ్చి మృత్యు మానవుడికి అసలైనటువంటి పరీక్ష. ఎవరైతే భగవన్నామంతో జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారో ఆఖరిలో కృష్ణ అదే అంటున్నాడు 8వ అధ్యాయంలో, అంతకాలే చ మామేవా స్మరణ ఉత్పాకలేవరు ఎం ప్రయాతి తెలందే యాతి నాక అసంశయ. ఎవరైతే అంతకాలంలో భగవన్నామంట అంటారో, ఎవరైతే కృష్ణనామాన్ని కృష్ణుని ఎవరైతే స్మరిస్తారో అటువంటి వాళ్ళు సంశయం లేకుండా సందేహం లేకుండా వాళ్ళు జన్మమృత్యు వలయం నుంచి బయటపడి నన్ను చేరుకోగలుగుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. మీరంతా కూడా భాగ్యవంతులు, ఈ కొత్త సంవత్సరాన్ని కృష్ణ మందిరంలో కృష్ణుడి కీర్తనలు కృష్ణుడి ప్రతి శ్రద్ధలు కలిగించేటువంటి ఉపదేశాలు ఉన్నారు. మీరు ఇదే కోరుకోవాలా, నా ప్రతిరోజు కూడా భగవంతుడికి నన్ను దగ్గరగా తీసుకెళ్ళాలా, నేను ప్రతిరోజు భగవంతుని మర్చిపోకుండా నా జీవితాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలంటే భగవంతుని మర్చిపోకుండా ఉండే పద్ధతిలో నేను నా దినచర్యని ఏర్పాటు చేసుకోవాలి. హరే కృష్ణ. అందరి ప్రసాదాలకి.